మీ మాత్రం తెలిస్తే చాలేదండి. ఎందుకంటే అమెరికా లాంటి దేశంలో యాక్చువల్గా మీరు 50 మంది ఉంటే మహాసభ కింద ఎక్కడ ఆ మహాసభలో 5 మందికి తెలిసిందంటే ఇంక గ్యారంటీగా మొత్తం అందరికి తెలిసినట్లు ఎక్కడ వాడు. అది దీనికి కూడా తెలిసింది. శంకరాచార్యులు వారి జీవితం కేవలం 32 సంవత్సరాలు. ఆయన 33 అయితే శరీరం విడిచిపెట్టాడు, 432 ఏళ్ళు బ్రతికాడు. ఆయన చివరిలో కేదారం వెళ్ళి శరీరం విడిచిపెట్టాడు. ఆయన కేరళలో కాలడి అని ఒక ఊరు ఉన్నది, చాలా గొప్ప అగ్రహారం. ఆ కాలడిని అగ్రహారంలో పెట్టాడు. ఆయన సన్యాసం పుచ్చుకున్న వాళ్ళు 1 సంవత్సర కాలం పాటు భిక్షాటంతో బతకాలి. ఇప్పుడేంటి ఎవరికి పడితే వాడు పెద్ద పెద్ద ఆశ్రమాలు పెట్టేసి సన్యాసాశ్రమాలు మన ఇళ్ళ కంటే చాలా బాగుంటున్నాయి, భోగాలతో ఉంటున్నారు. కానీ పూర్వం పాపం అంటే ఇప్పుడు అవసరం, మళ్ళీ తక్కువగా తీకడు సుమా. ఇప్పుడు ధర్మ ప్రచారానికి ఈ ఆశ్రమాలు అవసరం, ఆ రోజుల్లో ధర్మ ప్రచారానికి ఈ ఆశ్రమాలు అవసరం లేదు. కాలాన్ని బట్టి ఆశ్రమాలు మారతాయి. మళ్ళీ సన్యాసం అలాగే పొరపాటు కూడా ఆక్షేపించకూడదు సుమా. కాషాయ వస్త్ర మాత్రేణ యతి పూజ్యో న సంశయ. ఏదైనా లోపాలుంటే పక్కన పెట్టండి, కానీ కాషాయం ధరించిన ప్రతి వ్యక్తి పూజ్యనీయుడు న సంశయ అని ఏనాడో వేదవ్యాసులు చెప్పాడు. కాబట్టి మళ్ళీ నేనేదన్నా అంటే దాన్ని ప్రమాణంగా తీసుకుని రేపటి నుంచి మళ్ళీ సన్యాసులు భవనంలో ఉండకూడదనే మాటకు పెడతారనే ఉద్దేశంతో ముందే చెబుతున్నాను. కలియుగంలో ఆశ్రమాలు భవనాల కింద ఉండొచ్చు అని ఒక నియమం ఉంది. దానికి గల కారణం ఈ యుగంలో ధర్మం అలాగే ప్రచారం చేస్తాం. వివేకానందులాగా ఈ మధ్యలో తిరగలేరు, వాళ్ళ సన్యాసులు తిరిగితే చచ్చిపోతారు. కాబట్టి ఆనాడు ఉన్న శక్తి వేరు, కలియుగం యొక్క శక్తి వేరు. కృత యుగంలో, త్రేతాయుగంలో, ద్వాపర యుగంలో కేవలం మంత్రంతో బతికారు. కలవు అన్నగతాహ ప్రాణ, కలియుగంలో అన్నం తింటేనే బతకలేదు. అందువల్ల ఈ కాలం వేరు. మొత్తం మీద సన్యాస నియమం ఉన్నవాడు 1 సంవత్సర కాలం పాటు ఎవరికీ సంబంధం లేకుండా ఒక ఏకస్థాన నివాసనం లేకుండా ఇంటింటికి తిరిగి భిక్షతో బతకాలి. అంటే ఆ ఏడాది ఏం చేయాలన్నమాట, ఒక్క చోట ఉండకూడదు. జగదీష్ గారు ఎంత భోజనం పెట్టినా, పొద్దున్న గార్లేజ్ పెట్టినా, సాయంకాలం టిఫిన్ పెట్టినా దానికి లొంగిపోయి ఒక ఇంట్లో ఉండకూడదు అన్నమాట. ఏది సన్యాసం పుచ్చుకున్నాడు ఒక ఏడాది. ఇంక ఈ ఏడాది కూడా ప్రొద్దుట ఒక ఇంట్లో ఉంటే సాయంత్రం ఒక చోట ఉండాలి. పొద్దున పోయి ఇక్కడ టిఫిన్ తినాలనుకోండి కోడే జగదీష్ గారి ఇంట్లో, సాయంత్రం శ్రీనివాసరాజు గారి ఇంటికి వెళ్ళాలి. మళ్ళీ వాళ్ళు ఏం పెడితే తినాలి, ఏమండి నేతితో బొబ్బట్లు వేసి పెట్టండి, దెబ్బరొట్టు తీసి పెట్టండి, లేకపోతే అందరూ మిరపకాయలు వేయండి అని అడగకూడదు. అందరూ ఉప్పు ఉన్నా లేకపోయినా, చల్లగా ఉన్నా లేకపోయినా కొన్ని చోట్ల ఆయుధార్థి ఇడ్లీ వేస్తారు. అందులో అసలు ఉప్పు ఉండదు, కారం ఉండదు, చట్నీ ఉండదు, అది తింటే చచ్చిపోతారు అనమాట. అయినా తినాలి. ఒక్కొక్క చోట సద్దన్నం కూడా వేసిన వాళ్ళు ఉంటారు సన్యాసులు, అయినా అసహించుకోకూడదట. విషం పెట్టినా, కషం పెట్టినా, మంచి చక్కని ఆవురేతితో తయారు చేసినటువంటి మైసూర్ పాకం పెట్టినా సమానంగా తినాలి. అరముక్కే పాట పాడేసినా అదే గానం కింద భావించాలి. ముద్దుగారే అని చక్కగా పెట్టుకున్నా అదే ముద్దు కింద భావించాలి. నెత్తి మీద ఒకటి దెబ్బ కొట్టినా అదే ముద్దు కింద భావించాలి. అంటే అన్నింటినీ సమానంగా స్వీకరించాలి. అలా 1 సంవత్సరం పాటు ఆయన కాలడీలో భిక్షాటంతో తిరిగాడు. ఇంకో నియమం ఏమిటో తెలుసా, ఆయనకి ఓ ఇంటికి వెళ్ళాడు, భిక్షాందేహి అనాలి. అలా ఎన్నిసార్లు అనాలట, 3 సార్లు. ఇప్పుడు పాపం చాలామంది ఇళ్ళలో ఉంటారు కదా, కాలింగ్లో పుట్టినా ఏ టైంలో ఎక్కడ ఉంటారో తెలియదు. అందులో అమెరికాకి ఫోన్ చేసామంటే వెంటనే ఆటోమేటిక్ కాల్ అని ఉంటుంది, అది వాయిస్ మెయిల్. అందులో ఎవడు ఎక్కడో అవతల వాడు బాగా తెలుసుకున్నవాడైతే మళ్ళీ ఒక టెక్స్ట్ మెసేజ్ పెట్టుకుని వీడు ఆ బయట కూర్చుని, బాబు నేను పద్మాసం వచ్చాను రా బాబు బయట నుంచి ఫోన్ చేస్తాను అన్నాక నా అదృష్టం బాగుంటే తలుపు తీస్తారు, నా అదృష్టం బాగుంటే కారులో దిగుతాను, లేదా మనసులో పడి గదగద ఆడిపోవలసిందే. ఎందుకంటే ఫోన్ అంటే అదో ఫోబియా అంట, భయ అంట. అందువల్ల ఇక్కడ ఎత్తడు. సహజంగా పూర్వం కాలంలో సన్యాసులు ఇంటికి వెళ్ళినప్పుడు భిక్షాందేహి అంటే ఎక్కువ మంది జారిపోయి వెంటనే భిక్ష వేసేవారు. ఈ సన్యాసులకు కూడా నియమం ఏమిటనమాట, 3 సార్లు ఆ ఇంటి ముందు నిలబడి భిక్షాందేహి 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 అనాలి. 3 సార్లు అన్నాక ఇక వెళ్ళి 4వ సారి అడగకూడదు, ఏ ఇన్నిసార్లు కలవాలి లోపలించి రాలేవా అని తిట్టకూడదు. అలా చేతులు కట్టు, 3 సార్లు పలికి వాడు భిక్ష వేసాడా తీసుకోవాలి. లేకపోతే 5 నిమిషాలు మాత్రం వెయిట్ చేయాలట, ఆగాలి. 5 నిమిషం తర్వాత వెళ్ళిపోవాలి. ఇంకా రోజు 2 ఇంటికి వెళ్ళకూడదు. కాబట్టి ఒక ఇంట్లో భిక్ష చెప్పపోతే ఇంకో ఇల్లు ఉందని కూడా వీలేదట, అడుక్కునేవాడికి 66 కోట్లు ఉండడానికి లేదు, వాడు ఒక్క ఇంటి దగ్గరే ఆగాలి. ఆ తర్వాత ఈ మధ్యనండి అడుక్కునేవాడికి 66 కోట్లు అంటే అది పక్కన పెడితే ఈ ఆదివారాలు ఫంక్షన్ వచ్చాక చాలా సోకొడతారు వీళ్ళంతా. ఎందుకంటే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కటి తెస్తారు, ఒకళ్ళేమో పాలకోవా తెస్తారు, ఒకళ్ళేదో ఇంకోటి జీడిపప్పు ఉప్మా తెస్తారు, ఒకళ్ళేమో తెస్తారు. హాయిగా అడుక్కునేవాడు పక్కన పెట్టేస్తే ఈ ఆదివారం వీకెండ్ కార్యక్రమాలు పెట్టాక ఎన్నాళ్ళు పనిచేసి వీక్ అయిపోయిన వాళ్ళకి ఆ వీక్నెస్ ఎండ్ అయిపోతున్నాడు. అది వీక్ అంటే అది చాలా చోట్ల చూస్తున్నారు. అదృష్టం ఏంటంటే అందరూ అడిగి వస్తున్నారు మంచివాడికి, తెచ్చి తినేసిపోతాను కాబట్టి అందరూ తలపడి తెచ్చి అన్ని అక్కడ పెట్టుకుని శ్రీకృష్ణ భగవంత సజ్జన రెడ్డిగా తినేడుతున్నారు కనుక మర్నాడు పొద్దున హాయిగా 15 దాకా రావట్లేదు. కానీ ఆ రోజు ఒక్క చోటే రాగాలి, ఆ ఒక చోట వెళ్ళిపోతే వెళ్ళిపోవాలి. ఆ పాటకి ఇంకా ఎవరో పెట్టమని నమ్మకం ఉపవాసం. అలా బతికారండి మహానుభావులు వాళ్ళు. ఆయన ఒక మనిషికి వెళ్ళారు, ఇది చాలా గొప్ప కథ వినాల్సిన కథ, పాప వీళ్ళు ఎలాగో పెరిగారు. ఆ ఒక ఇంటికి వెళ్ళాడు, ఆ ఇంటి ఆయన కటిక దరిద్రుడు. ఎంత దరిద్రుడు చెప్పంటావా, ఆయనకి కట్టుకోవడానికి ఒక పంచి ఉంది, వాళ్ళ ఆవిడకు కూడా కట్టుకోవడానికి ఓ లంగా ఉంది, పైన కట్టుకోవడానికి జాకెట్ లేదు. అందుకని ఇంట్లో ఉన్నప్పుడు ఏం చేస్తుంటాడు, ఈ పైన కండువా వేసుకుంటారు కదా మగవాడు బయటకు వెళ్ళేటప్పుడు, ఈ కండువా అని పైన చీర కింద చెంగు కింద ఇప్పుడు ఒక్కళ్ళు చెప్పాలంటే చున్నీ కింద వేసుకుంటున్నాడు. ఈయన ఇంట్లో ఉన్నప్పుడు పైన ఇంకేం లేదు బాబు, కేవలం ఈ కింద కట్టుకున్న పంచే తప్ప పైన ఇంకేం ఉండేది కాదు. బయటికి వెళ్ళేటప్పుడు ఆయన ఎక్కడికన్నా ఏం చేసేవాట, ఈ భార్య కట్టుకుని ఈ పైన వేసుకునేటటువంటి ఓణిని కండువా కింద వేసుకుని పోయేవాడు. అంటే ఇప్పుడు ఏమవుతుంది, ఆవిడకి భర్త ఎప్పుడైనా బయటికి వెళ్తే వెళ్ళేటప్పుడు ఈ ఉన్న కండువా పట్టుకుపోతాడు కనుక, ఆ కండువాయే ఆవిడకి ఓణి కనుక, ఆయన మళ్ళీ ఇంటికి వచ్చేదాకా లోపల తలుపు వేసుకొచ్చింది. ఎవరన్నా పిలిచినా బయటకు వెళ్ళడం ధరించారు. అంటే పూర్వం పైన వస్త్రం లేకుండా వెళ్ళేవారు కాదు, లాంగ్ బీచ్ కన్వెన్షన్ సెంటర్ దగ్గర తిరిగేటటువంటి మనుషులు కాదు కదా వాళ్ళు ఆ రోజుల్లో. అందుకని ఏంటంటే పైన ఏమీ లేకుండా ఎలా తిరుగుతారు, సినిమా వాళ్ళ వల్ల ప్రదర్శన చేయడానికి ఆ రోజుల్లో కొంచెం సిగ్గు పడేవారు. అందుకని పూర్వం సిగ్గు ఒకటి ఉండేది. ఇంకా ఆ ఇల్లు ఎటువంటిది తెలుసా, తాటి ఆకు గుడిసి మొత్తం పైకప్పంతా చిల్లులు పడిపోయింది. మంచి చక్కని ఇల్లు ఏం కాదు, పైన కప్పు కూడా వేసుకోలేకపోతున్నారు. ఇంటికి తలుపు ఏమిటో తెలుసా, ఓ చిన్న తాటాకుతో తయారు చేసినటువంటి తాటాకు, మళ్ళీ వెదురు బద్దలు ఏమో తగిలించారు, పూర్వం గుడిసెలు ఉండేవి కదా ఆ గుడిసెలకు తగిలించుకునే ఓ చిన్న తలుపు తడిక. ఒక మొక్కలో చెప్పాలంటే తల్లిటూరు వెళ్తే బాగా తడిక తెలుస్తాయి. ఈ తడికని ఆవిడ లోపల వేసి కూర్చుంది ఒక రోజున. ఆ రోజు పంచమి తిథి. ఏమిటి పంచమి, పంచభూతేసి పంచ సంఖ్యోపచారిణి అని అమ్మవారికి పంచం అంటే చాలా ఇష్టం, అందుకని చెబుతున్నాను ఈ మాట. ఒక పంచమి నాడు ఆ ఇంటికి భిక్షాటనకి వెళ్ళాడు శంకరాచార్యుడు. ఇంటి ఆయన కటిక దరిద్రుడు కదా, ఇల్లే ఇలా ఉంది, వాడు దరిద్రులు బట్టలు కూడా లేవు. ఆయన ఇంటింటికి వెళ్ళి భిక్షాంతేశాన్ని ఎవడన్నా వేస్తే అన్నము కూరగాయలు తెచ్చుకుని ఇంటికి తెచ్చి లోపలికి వచ్చాక ఈ చీర ఆవిడకి ఇచ్చి ఆవిడ పెట్టుకున్నాక ఇద్దరు కూర్చుని ఫోన్ చేసేవాడు. ఈ పూట ఆయన ముష్టికి వెళ్ళాడు. ఆయన ముష్టికి వెళ్ళిన కాసేపటి ఈ ఇంటికి ముష్టికి వచ్చాడు శంకరాచార్యులు గారు. దీనికి ముష్టిలో ముష్టి వేరే ముష్టి ఎత్తు, దీనిలో ముష్టి ఎత్తుకుంటుంటే మళ్ళీ పాప ఆయన ఇంటికి వచ్చాడు. వచ్చి ఈవిడేమో లోపల తలుపు వేసుకుంది, బయటకు రావడానికేమో పైన వస్త్రం లేదు పాపం, ఈ వస్త్రం కండువాకే ఇంటి ఆయన వేసుకెళ్ళాడు. ఈయన ఇంటి ముందు నిలబడి భవతి భిక్షాంతి అన్నాడు. ఆడ భవతి అంటే స్త్రీ, అంటే లోపల ఉన్న ఓ ఇల్లాల అని అర్థం భవతి అంటే. మగవాడి అయితే ఏమనాలి, భవాన్ అనాలి. ఏమండి జగదీష్ గారే ఇంట్లో ఉన్నారనుకోండి, అప్పుడు భవాన్ అని పిలవాలి, మిస్టర్ అనమాట. ఇంతకీ భవాన్ అంటే మీరు ఇంగ్లీష్లో చెప్పాలంటే తేలిక మిస్టర్. అదే మరి ఆడవాడిని ఏమనాలి, భవతి. దాని ఇంగ్లీష్ ఏమంటారు, మో నాకు తెలియదు, అందుకే లాంగ్వేజ్ మీ దగ్గర నేర్చుకుంటే నాకు మీకు సంస్కృతం నేర్చుకుని ఇంగ్లీష్ నేర్చుకుంటాను. కొంచెం ఈ పిల్లలు ఉంది, ఈవిడ మిస్సెస్ గారు అప్పుడు ఏమనాలి, మిస్ అంటారు అంతేనా. సరే మొత్తం మీద ఆయన మిస్సెస్ గారు ఇచ్చాడు అక్కడికి వచ్చి భవతి మిట్టండి, ఇంట్లో ఆడవాళ్ళు ఉన్నారని తెలుసుకుని పిలిచాడు. పాపం ఆవిడకి తెలుసా, వచ్చిన ఆయన శంకరాచార్యులు. ఆ కంఠం వినగానే అర్థమవుతుంది ఆయన కంఠం మధురంగా ఉండేది. అప్పుడు ఆయన వయస్సు 9 ఏళ్ళు, 9 ఏళ్ల పిల్లాడు. అందులోనూ కొంతమంది ఏమో అని పాడతారు. ఈయన అలా కాదట, ఓరి బాబో శంకరాచార్యులు వారు శ్లోకం చదివితే కాలడీలో చదివితే రామేశ్వరానికి కనబడింది. అంత పెద్ద కంఠం నాటి ఇందాక మధ్యలో మధ్యలో రెచ్చిపోయిపోయాడు. కంఠం ఎప్పుడు కూడా ఎలా ఉండాలి, ఈ రోజు మీరు ఏం చేయాలి, శంకరాచార్యులు ఉండాలంట. పాట పాడమన్నారు అనుకోండి, ముందు ఈ పేరు ఏమిటి అని అడిగాం అనుకోండి, అనకూడదు. కొంచెం చెవుడు వాళ్ళు ఉంటారు, అందుకని లౌడ్ కావాలి. ఎవరు రండి నీ పేరు అడిగితే, నా పేరు లాస్య అన్నారు. ఈ వినియోగ కొంచెం ఇబ్బంది వస్తుంది, చిన్నపిల్లలు కదా వీళ్ళు మీ భాషలోనే చెప్పచ్చు కాబట్టి మీరు వాళ్ళ తత్వాల కోసం చెప్పట్లేదు, మీ భాషే చెబుతున్నాను. అవునా, ఈయన కంఠం చాలా మధురంగా ఉండేది, పెద్ద కంఠం అన్నమాట. ఒక్కొక్కడికి భగవంతుడు గంభీర కంఠం ఇస్తాడు. అందుకని ఈ కంఠం వినగానే అందరికీ ఆ శంకరాచార్యుడు వచ్చాడని అర్థమైపోయింది. ఇప్పుడు వీడికి లోపల ఎంత బెంగో తెలుసిన, రాక రాక శంకరాచార్యుడు వంటి మహానుభావుడు వచ్చాడు. అప్పటికే ఆయన కీర్తి అంత వ్యాపించింది. చిన్న వయస్సులో సన్యాసం పుచ్చుకుని అపార కవిత్వం చెబుతున్న పుణ్యాత్ముడు, మహిమ కలిగిన వాడు. అంతటి వాడు గుమ్మం దగ్గరికి భిక్షకు రావడం అదృష్టం. అటువంటి వాడు మన ఇంటికి వచ్చాడంటే, గురువులు మన ఇంటికి వచ్చారంటే ఎంతో పూర్వజన్మ సుకృతం ఉంటే కానీ రాదు. ఆ పుణ్యాత్ముడు వచ్చాడు. కానీ వచ్చిన వాడికి ఏదైనా వ్యర్థం అంటే వీడి ఇంట్లో ఏముంది పాపం, ఏమన్నా ఉంటే అసలు వీళ్ళు దృష్టి కడతారా? ఈయన దగ్గర వీడి ఇంట్లో ఏమి లేదు కాబట్టి వీళ్ళు యాచనకి వెళ్ళారు. పూర్వం చీపురుపల్లి నుంచి ఒక ఆయన వెళ్ళి విజయనగరం రాజుగారి దగ్గరికి వెళ్ళి, మహారాజా నేను కవిని అన్నట్ట. అప్పుడు ఆయన, ఆకుంటే మీకుంటే ఈకుంటే మాకుంటే అని నాలుగు పదాలు దత్తపది అంటారు. అవధానం అంటే అడిగావు కదా, ఇలా నాలుగు పదాలు ఇచ్చి దీనితో పద్యం చెప్పండి అన్నాడు రాజుగారు, విజయనగరం మహారాజా వారు. అప్పట్లో గజపతి రాజు చాలా గొప్పవాడు. అప్పుడు ఆ వచ్చిన పండితులు ఏమన్నాడు తెలుసా, ఆయన పేరు అడిరం సూరకవి. ఆకుంటే ఈకుంటే మీకుంటే మాకుంటే అన్నాడు కదా ఈయన, వెంట పద్యం చెప్పేట. ఆకుంటే వృక్షం బరు, ఆకులుంటే ఏమవుతుంది చెట్టు అంటాం. ఈకుంటే అంటే ఇవ్వకుంటే లోభి అవును, హీనాత్మ ఉండవు. ఎవరికి ఇవ్వకపోతే వాడు లోభి, పిసిడి పెట్టు, హీనుడు. రాజుగారికే చూపించి పోయా, రాజుగారు అలవేస్తాడు. అయినా ముందే బాంబు పేలు చేస్తే గొడవ ఉండదు. అందుకని ఆకుంటే వృక్షం బావు, ఈకుంటే లోభి అవును, హీనాత్మ ఉండయి, మీకుంటే మాకీయుడు, మాకుంటే మేము రాము మల్కిభరామా అన్నాడు. మీకుంటే మాకివ్వండి, మాకుంటే మేము రావు, మా దగ్గర ఉంటే మేము ఎందుకు వస్తాం ఇక్కడికి, హాయిగా మా దగ్గర ఉంటే మేము కూడా కాలు మీద కాలేసి కూర్చునేవాడు అన్నట్టు. నిజంగా ఆయన దగ్గర లేదు కాబట్టి వెళ్ళాడు కదా పాపం రాజుగారు నవ్వుకుని. ఆ రోజుల్లో 1116 ఇచ్చాకండి. ఈనాటి పాట 1857-70 మధ్యలో. కాబట్టి ఎందుకు చెబుతున్నానంటే, ఈయన దగ్గర ఉంటే ఈయన రాడు, వీళ్ళ దగ్గర ఉంటే వీళ్ళు యాచన కడరు. ఇటు దరిద్రమే అటు దరిద్రమే. ఈయన సన్యాసి కాబట్టి దీక్ష వచ్చాడు. ఆయన మహానుభావుడు అనుకోండి, ఆయన ఆయన వీడతో పోల్చకూడదు. కానీ వీళ్ళు పేదవాళ్ళు, దారిద్ర్యం కోసం యాచన కోసం, దాని దారిద్ర్య నివారణ కోసం. ఇప్పుడు ఆవిడ ఒక క్షణకాలం ఇల్లంతా వెతికిందిట, పోనీ ఏదో ఒకటి వేద్దామని. ఇంట్లో ఏమీ లేవు, వాళ్ళ ఇంట్లో వెతకడానికి కూడా ఏం లేదు, ఇలా పూర్తిగా హాలే ఒకటే గుడిసే. మనకు మళ్ళీ ఏమైనా బీరువాలు ఉంటే వెతకచ్చు, బీరువాలు లేవు, డబ్బాలు లేవు, ఏమీ లేవు, ఏం వెతికినా కనపడదు. ఈలోపు ఈయన రెండోసారి మళ్ళీ ఏమన్నాడు, భిక్షాంతి అన్నాడు. వెంటనే ఆవిడ ఏమంటో తెలుసా, అయ్యా శంకరాచార్య మీ నియమం మాకు తెలుసు, మీరు 3 సార్లు భిక్షాంతి అన్నారంటే ఇంక అక్కడ ఉండరు, ఆ తర్వాత ఎక్కడికైనా వెళ్ళిపోతారు, ఆ పూట యాచనకి వెళ్ళరు, దానివల్ల మీరు ఉపవాసం ఉంటారు, కాబట్టి 3వ సారి భిక్షాంతి అన్నది నా మీద ఒట్టు, నేను ఏమన్నా ఉందేమో వెతుకుతానండి. ఒక ఇల్లాలు ఎప్పుడన్నా నా మీద ఒట్టు ఇంకేమనద్దు అంటే సన్యాసులు వెంటనే మాట్లాడకూడదు. అందుకే నిశ్శబ్దంగా 3వ సారి భిక్షాంతి అనకుండా ఆవిడ ఏం చేస్తుందని ఎదురు చూశాడు పాపం. లోపల ఉన్న ఒక తల్లి అలా ఆజ్ఞాపిస్తే కాదని అడగడం మరి పాపం. ఈవిడిలోపు కంగారు పడి చెమటలు పట్టేసి అంతా వెతికింది. ఏం వెతికినా ఇంట్లో ఏం కనపట్టలేదు, గారెల పిండి లేదు, బజ్జీలు లేవు, ఏవో కనీసం బియ్యం గింజలు లేవు, ఏం చేయాలి? చివరికి అది కార్తీక మాసం పడి, ఎవరు చెప్తారో నీకు వైశాఖం అని చెప్పారు కదా, అందుకని వాళ్ళు చెప్తాను కార్తీక పంచమి. అది ఇదేమిటి, కార్తీక మాసంలో ఏం చేస్తారు చెప్పండి? కార్తీక మాసంలో భారతదేశంలో ఉసిరికాయ దానం చేస్తారు. ఏం చేస్తారు? కార్తీక మాసంలో ఎప్పుడు కూడా రోజు ఉసిరికాయ దానం చేసేవారు. ఈ ముష్టికి వెళ్ళినటువంటి బ్రాహ్మణుడికి కూడా ఎవరో ఒక రోజున ఒక ఉసిరికాయ దానం చేశారు. ఉసిరికాయని పచ్చడి పెట్టుకునే ఉసిరికాయని దానం చేశారు. మళ్ళీ ఉసిరికాయలు 2 రకాలే, పచ్చడి ఉసిరికాయ, రాతి ఉసిరికాయ అని ఉంటుంది అదనమాట. ఆ తాంబూలంలో పెట్టేచ్చారు. ఆ ఉసిరికాయని ఏం చేసుకుంటాడు ఈయన, ఈ దానం చేసేవాడు మొత్తం 2 కాయలు చేతులు పెడితే 2 కాయలతో పచ్చడి ఏం చేసుకుంటాడండి, అసలు ఇచ్చినాడు పచ్చడి పచ్చడి చేయాలి. మరి మొత్తం 2 కాయలు 1 కాయ పెడితే ఇస్తే కాస్త పచ్చడి మనకి రావాలి, లేదా అసలు మాట్లాడుకోరుకోవాలి. 1 కాయ ఇచ్చేట పాపం. ఆ 1 కాయ ఏం చేసుకుంటామని ఇట్లా ఎక్కడో పారేసినట్టున్నారు వాడు తాంబూలంతో పాటు. ఆ కాయ దొరికింది వీడికి. కార్తీక మాసంలో శంకరుడు వచ్చాడు, అది పంచమి. దానం చేద్దామంటే ఈ ఉసిరికేదో పేరు దొరకదు. ఇంకేం చేస్తున్నావు, ఏముంటే శాస్త్రం ప్రకారం మనం దానం చేయాలట. మన దగ్గర ఎంత ఉంటే అంత చేయమన్నారు, లేని దాన్ని అప్పు చేసి చేయకూడదు కానీ ఉన్నంతలో చెయ్యాలి. వెంటనే ఆవిడ ఉసిరికాయ తీసుకుని తలుపు తీసుకు బయటికి రావడానికి పైన వస్త్రం లేదు. అందుకని ఏం చేసింది, తలుపు మెల్లిగా తీసి గడప అవతల నుంచి చెయ్యి మాత్రం బయటికి పెట్టింది. పాపం సిగ్గుపడుతూ నిజానికి దానం చేసేటప్పుడు ఎప్పుడు కూడా గడప అవతల నుంచి యువతలు ఉన్నవాడికి దానం చేయకూడదు. అందుకే ఇంటికి ఎవరైనా వస్తే ఏం చేసేవారు, వీళ్ళైనా గడప దాటి వెళ్ళి దానం చేసేవారు, లేదా వాళ్ళనైనా బయటికి లోపలికి రమ్మని దానం చేయాలి. నువ్వు గడప అవతలు ఉండి గడప యువతలు ఉన్నవాడికి దానం చేస్తే దరిద్రం పట్టుకుంటుందని చేస్తాం. లక్ష్మీదేవి అలాంటి పొరపాటు చేసి నానయాత్ర పడింది ఒకప్పుడు. కాబట్టి ఈవిడ అలా దానం చేయకూడదు. ఇక్కడ ఒక గడ్డు సమస్య అవుతుంది, బయటికి రావడానికి బట్టలు లేవు కదా, కొన్ని లోపలికి పిలుద్దామని అదే సమస్య కదా. అందుకని తప్పనిసరి పరిస్థితుల్లో అయ్యా ధర్మము అధర్మము భిక్షుకుడికి దానం చేయాలన్న కోరికతో నేను శాస్త్ర నియమాన్ని ఉల్లంఘించి దానం చేస్తున్నాను, నువ్వు నీ భిక్షాపాత్ర చాచి ఉసిరికే తీసుకుని తప్పేమీ లేదన్నాడు. ఆయన ఆ పాత్ర చాచి అందులో వేయించుకున్నాడు. ఆయనకి దివ్య దృష్టి ఉంది కాబట్టి కళ్ళు మూసుకోగానే ఆయనకి అంత అర్థమైపోయింది, ఆహా ఈ ఇల్లాలు ఎంత దారిద్ర్యంలో ఉంది, వచ్చిన వాడికి ఎంత అన్నం పెట్టలేని స్థితిలో ఉంది, ఎంత దారిద్ర్యంలో కూడా ఏమైనా దానం చేయాలనే కోరికతో ఉంది. ఇటువంటి మహాత్ములు ఎక్కడుంటారు? కోట్లు కోట్లు కోరేసుకుంటారు, సినిమా వాళ్ళకి దరిద్ర పాటలు పాడేటటువంటి వాళ్ళకి లక్షలు ఇస్తారు, మహాత్ములకి మంచి పనులు చేయలేరు కలియుగంలో మానవులు. ఆ మానవులతో పోలిస్తే వీడు ఎంత ఉత్తమురాలు, నిజమే చూస్తే మీరు ఆశ్చర్యంగా ఉంటుంది. వాడు రకరకాల సభలు పెద్ద పెద్దగా పెడతారనమాట, అక్కడ చికాగోలో పెడతాడు ఒకసారి, లాస్ ఏంజల్స్లో పెడతాడు, అక్కడికి వచ్చేకి ఏమి ఉండదు అనమాట, అబ్బాయి తీయని దెబ్బని పాడతాడు, వాడికి 2.5 లక్షలు ఇస్తారు. అదే మీరు చక్కగా భగవద్గీత శ్లోకాలు పాడేలా కచేరీ చేయండి, మీ అంతటి మీరు మీ వేణ మోసుకొని మీ టిక్కెట్లు మీరు పెట్టుకుని మీ టిక్కెట్లు మీ ఇక్కట్లు మీరు పడండి, మేము మాత్రం ఎదురుకుండా కూర్చుని వేసి వెళ్ళిపోతాం అంటారు. అంతే కదా మీకు ఇస్తున్నారా? పొరపాటు కూడా అద్భుతంగా పాడే గురువులకి లేదా చక్కని పురాణాలు చెప్పేవాడి రూపాయి వాళ్ళంటే బాధ, వాళ్ళు పొద్దునకి సాయంకాలం దగ్గర చేసే పని అంటే తాగడం తందనాలు ఆడడం పిచ్చి పనులు చేసేవాళ్ళు ఇస్తారు. ఇది కలి యొక్క లక్షణం, కలి ధర్మ వినాశక. కానీ జ్ఞానులు ఏం చేస్తారు? ఉన్నా లేకపోయినా ఉన్న దాంట్లోనే ఎంతో కొంత దానం చేయాలనుకుంటారు. ఈ పుణ్యాత్మురాలు బయటికి రావడానికి వీలు లేనంత దుస్థితిలో ఉండి కూడా ఉసిరికాయ వేసింది, ఇప్పుడు ఈవిడిని నేనేం చేయాలనుకున్నాడు ఆయన. అప్పుడు ఆయన హృదయం కరిగిపోయింది, కరిగిపోయి ఆసుగా ఆయన వాటి నుంచి 27 శ్లోకాలు వచ్చాయని ఇందులో 23 దగ్గరనే ఇంకో 4 శ్లోకాలు వాడి ఇంట్లో ఉంది పుస్తకం చూశాను నేను, లలితా సహస్రనామ పుస్తకంలో 27 శ్లోకాలు ఇస్తాను, అద్భుతమైన శ్లోకాలు మనస్సు కరిగి చేశాడే. అందులో ఒక శ్లోకం అన్నమాట, కమలాసన పాణిన లలాటే లిఖితాం అక్షర పంక్తిమస్య జంతోః పరిమార్జయ మాతరంగిణాతే ధనికద్వాద నివాస దుఃఖదోత్రీ. అమ్మ బ్రహ్మదేవుడు మేము పుట్టి పుట్టగానే మా నుదుట ఒక రాత రాస్తాడు. బ్రహ్మదేవుడు మీ నుదుట ఏం చేస్తాడు? రాత రాస్తాడు. ఏమని రాస్తాడు? ఈ వ్యక్తి ఫలానా సంవత్సరాలు పుట్టుకొస్తాడు. ఈ అబ్బాయి 1960లో నువ్వు ఎప్పుడు పుట్టావు? 1960లో పుట్టుగాక. లేక ఈ అబ్బాయి గారు 1999లో పుట్టుగాక. ఈ అమ్మాయి ఏదో 2014 సంవత్సరంలో పుట్టుగాక. ఈ అమ్మాయి ఫలానా టేబుల్లో ఫలానా నక్షత్రంలో పుట్టుగాక. ఈ పుట్టిన అమ్మాయి ఈ రోజు నుంచి ఈ రోజు వరకు ఈ ప్రదేశంలో ఉండుగాక, ఇక్కడ ఈ చదువు చదువుగాక. ఇప్పుడు మీ నుదుట ఏమన్నా చేస్తాడు తెలుసా? గురువు గారు ఎదురుకుండా కనకధారా స్తోత్రం చదవండి. చదువుతున్నప్పుడు మధ్య మధ్యలో ఆయన చెప్పిన కథలు వినండి అని రాశాడు. అందుకే మీరు ఇలా కూర్చొని చదవగలిగారు నేను చెప్పలేదు. ఆ అమ్మాయికి అలా లేచి నిలబడు. అందుకే శ్రీనివాసరాజు గారిని కెమెరా దగ్గర నిలబడు. చూసారు ఎంత విచిత్రం? ఆవిడ సామాజ వర్గం అది హిందువుల రాగం. జగడపు తనముల చేదరా వాయించుకున్నాడు, వాయించారు. ఇలా ఒక్కొక్కటి ఒక్కొక్కటి రాశాడు. అంతేనా? ఆయన ఎలా రాస్తారో ఒంగున్నాడు, ఎంతో ఒంగుతాడు. ఇదంతా బ్రహ్మరాత. ఆయన రాసినట్టుగా అలా రాయి మనకు జరుగుతున్నాడు, దాన్ని మార్చలేదు. అందుకనే సంస్కృతంలో సూక్తు వ్యాసుడు రాశాడు, లలాట లిఖిత రేఖాం పరిమార్చటం నశక్యదే, నురుట రాయబడిన రాతని ఎవ్వరూ మార్చలేదు. బ్రహ్మరాశి రాత్రి ఎవరు మార్చలేదు, దాన్ని ఎంత గించుకోండి మీరు. అందుకే వాడు దొంగతగ్గ ట్రంప్ మీకు ప్రెసిడెంట్ అయిపోయాడు. బ్రహ్మదేవుడు వాడు రాశాడు వాడు నాయన నీ రాజుగడు వాడు కాస్త ఏడిపిస్తావు, ఆ తర్వాత నువ్వు జంపు, ఆ తర్వాత మళ్ళీ వీడందరికీ సుఖం ఉంటుందో రాశాడు. అలాగే అవుతుంది ఈ సృష్టి రహస్యం, దీన్ని ఎవరు మార్చదు. ఇప్పుడు శంకరుడు ఎవరున్నాడు తెలుసా? కమలాసనుడు అంటే తామర పువ్వులో కూర్చునేవాడు ఎవరు? బ్రహ్మదేవుడు. తామర పువ్వు ఆసనం వాడిన అంటే చేతితో లలాట లిఖితం నీ నుదుట రాసిన ఒక రాత ఉన్నది. ఆ రాతను ఎలా రాస్తాడు? అక్షర పంక్తిం అక్షరాల రూపంలో రాశాడు. మీరు అడగచ్చు అక్షరాలు కనపడలేదంటే ఇవి కనపడవు, ఇవి కోడ్డు. మీరు ఎప్పుడైనా విమానానికి ఎక్కేటప్పుడు బోర్డింగ్ పాస్ ఇస్తాడు, దాని మీద ఏదో కిష్కుం కిష్కుని వచ్చే డిజిట్ కనపడలేదు, అవి కనపడతాయి మనకి. కానీ అది ఏదో గీతం అనుకునేవాడు నేను, ఆ గళ్ళు గళ్ళు కింద కనపడుతున్నది. దాంట్లో పెట్టగానే ఏమవుతుంది? అందులో పద్మాగ్రం అక్షరాలు వచ్చేస్తాయి. అందులోనే ఉంటుంది మొత్తం మన బయోడేట. అవునా? అలాగే బ్రహ్మదేవుడి కాస్త రాశాడు, ఆ రాత మనకి కోడ్ లాంగ్వేజ్ అది. దానికి కంప్యూటర్ ఉంటే కానీ కనపడదు. ఈ కంప్యూటర్తో చూడలేము మనం దానిని. బ్రహ్మగారి యొక్క అనుగ్రహంతో గొప్ప అదో గొప్ప కంప్యూటర్ అది. ఆ కంప్యూటర్ మాత్రం నా దగ్గర ఉంది కొంచెం, నేను వదిలి ఏం చేశాడో తెలుసుకోండి. అది కొంచెం ప్రత్యేకమైనటువంటిది. దానికి ఏమని పేరు? సాముద్రిక శాస్త్రం అని పేరు. ఆ శాస్త్రం ప్రకారం చదివితే ఓహో ఈ కుర్రాడు ఈ టెంపుల్ ఇలా చేస్తాడనమాట తెలిసిపోతుంది. అన్నీ చెప్పకూడదు అనుకో అది వేరే విషయం, ఎందుకంటే ఇది టాప్ సీక్రెట్ కనుక. ఇప్పుడు ఆయన ఏమంటాడు, బ్రహ్మదేవుడు అందరికీ నుదుటి రాత రాస్తాడు అక్షరాల రూపంలో, ఆ అక్షరాలు వేళకి రాశావు, కానీ నువ్వు పని చెయ్యి చీపురు కట్టతోటి. పూర్వం చీపురు కట్టలు ఉండే చూసారు మీరు ఎప్పుడ? ఇప్పుడు అన్ని మెషిన్లు పెట్టుకుంటారు చీపురు కట్టతోటి నేల తుడుస్తారు. అలాగే నీ కారు ఒక చీపురు కట్ట, దీన్ని ఏం చేస్తావు? ఆ అమ్మాయి నుదుటి పెట్టు, ఆ పాత రాత తుడిచి పరిమార్జయ అంటే తుడిచి, దేంతో? అంగిరిణ కాలితో. ఎవరంగితో? తే అంగిరిణ నీ కాలితో. తల్లోయ్ బ్రహ్మదేవుడు రాసిన రాత తుడిచేయి. ఈ దంపతులకు ఏదో దరిద్రం కూడా రాసావు, దాన్ని నువ్వేం చేస్తావు? నీ కాలు పెట్టి ఒకసారి తుడిచి తుడిచేసి ఏం చేస్తావు? కొత్త రాత రాయించు. అమ్మవారు తలుచుకుంటే ఏదైనా చేయగలుగుతావు. కమ్మ దగ్గర మాత్రమే బ్రహ్మరాతని మార్చి కొత్త రాత వల్లే చెప్తుంది. అందుకే శంకరాచార్యులు వారు ప్రత్యేకంగా ఈ శ్లోకంలో ఈ దంపతులు దారిద్ర్యంతో ఉన్నారు, దానికి గల కారణం వారు ఏదో పాపం చేసుంటారు పూర్వం, ఆ పాపాన్ని బ్రహ్మదేవుడు నుదుటి రాత రూపంలో రాశాడు. ఈ రాతని ఎవరు మార్చలేకపోతున్నారు. నేను నిన్ను ప్రార్థిస్తున్నాను, నువ్వు వెళ్ళు ఆ దంపతుల దగ్గరికి వెళ్ళి వాళ్ళ నుదుటి నీ కాలు పెట్టు, నీ కాలుతో వాళ్ళ నుదుటి రాయబడిన పాత రాత అంతా తుడిచేయి, మళ్ళీ సుఖంగా ఉండే కొత్త రాత రాయి. వాళ్ళకి హెచ్ఓన్ వేసా కాస్త పర్మనెంట్ వేసా అయిపోయేలా చేసి, వాళ్ళకి ఉద్యోగానికి ఏడు హాకాలు ఏర్పడే చేసి వాళ్ళని కాపాడు తల్లి అన్నాడు. ఎంత గొప్ప శ్లోకాలు! కమలాసన పాణిన లలాటే లిఖితాం అక్షర పంక్తి మస్య జంతో పరిమార్జయ మాతరంఘిణాతి ధనిక ద్వార నివాస దుఃఖ దోపి. ఆఖరి ఇంకా గొప్ప మాట, సాధారణంగా దరిద్రుడు ఏం చేస్తాడు? డబ్బు లేనప్పుడు డబ్బులు వాడి దగ్గరికి వెళ్ళామండి, డబ్బులు ఇవ్వండి మేము బతకాలండి అంటాడా లేదా? ఆ దుఃఖాన్ని తొలగించి సంపదని ప్రసాదించి ఇలా స్తోత్రం చేశాడండి. చాలా గొప్ప శ్లోకాలు. అప్పుడు ఆ స్తోత్రం మీద అమ్మ ప్రత్యక్షమైంది. ఏం కావాలి నాయన? నేను నా కోసం ప్రార్థించలేదు. ఇంతసేపు నేను చేసిన ప్రార్థన గుమ్మం దగ్గర కూర్చుని ఉసిరికాయ వచ్చింది, నేను ఉసూరు మనాలి, నాకేదో మైసూరు బజ్జీ కావాలి, మైసూరు పాకం కావాలంటూ ప్రార్థించలేదు. నేను ఆ లోపల ఉన్న ఆవిడ కోసం ప్రార్థించాను, ఆవిడని అనుగ్రహించు అన్నాడు ఆయన. అప్పుడు ఆవిడ ఉందో తెలుసా, వీళ్ళకు పూర్వజన్మ రహస్యం ఉంది. ఈ దంపతులు కూడా పూర్వజన్మలో కూడా దంపతులే. ఆ జన్మలో ఏం చేశారట, ఎవరైనా ఇంటికి వచ్చారనుకోండి, ఆ ఇంటికి వచ్చిన వాళ్ళకి అన్నం పెట్టేవారు కాదు, మంచినీళ్ళు ఎవరు పోని, వీళ్ళు ఇవ్వకపోతే ఇవ్వకపోయారు. ఏ జగదీష్ గారు లేకపోతే ఇంకొకళ్ళు ఇంటికి వచ్చినటువంటి వాళ్ళకి ఏదైనా పెడదామంటే ఎందుకంటే ఆయనకి ఆ రూమ్ ఇచ్చేస్తారు. అనవసరంగా వాళ్ళకి బట్టలు అంటారు, డబ్బులు అంటారు, ఇవ్వకండి. ఆ డబ్బులు దాచుకుంటే మీ పిల్లలకి రేపు పొద్దున ఎప్పుడైనా పనికి వస్తుందండి, లేదా ఇంట్లో స్థలం కొనుక్కోవడానికి పనికి వస్తుందండి అని ఇచ్చేవాళ్ళు ఇవ్వకుండా చేసేవారు. వీళ్ళు ఇచ్చేవారు కాదు, ఇచ్చేవాళ్ళ దగ్గరికి వెళ్ళి చెడగొట్టేవారు. దానం ఇవ్వకపోవడం అంత దోషము, ఇచ్చేవాడిని చెడగొట్టడం ఇంకా పాపం అన్నమాట. ఇంక ఈ విధంగా ఇచ్చేవాడి దగ్గరికి వెళ్ళేమో ఇవ్వకుండా చేసేవారు. ఒకవేళ ఇది ఇస్తాను, మీరు ఎన్ని చెప్పినా ఇస్తాను అన్నాడు అనుకోండి, ఇప్పుడు పుచ్చుకునేవాడి దగ్గరికి వెళ్ళేవారట. వెళ్ళి ఇదిగో మేము ముందే చెబుతున్నాం, అవతల వాడు పరమ దుర్మార్గుడు, వాడు సమ్ముచ్చుకున్నామంటే నువ్వు అంతే అని చెప్పేవాడు. దాంతో పుచ్చుకునేవాడు లేపడేవాడు, ఇచ్చుకునేవాడిని ఇవ్వకుండా పుచ్చుకునేవాడిని పుచ్చుకోకుండా చేసి ఈ విధంగా ఎవరికి అన్నం పెట్టకుండా పూర్వజన్మలో చాలా పాపాలు చేసి ఏర్పించారు. వీడి మీద వాడికి, వాడి మీద వీడికి లేనిపోలేదు చెప్పేవారన్నమాట. ఇదిగో లాస్య లాంటిదేగా, అలాంటిది కానీ నీకు చెప్తే ప్రసాద్ ఏమవుతుంది బట, ఏమో నిజంగా లాస్య లాంటిదేమో అనిపిస్తుంది మనకి. అవునా? చెప్పుడు మాటలు చాలా ప్రమాదం. ఇది లోకంలో మీరంతా హాయిగా ఐకమత్యంతో కలిసి ఉంటే ఇది చూసి ఓర్చుకోలేని వాళ్ళు తగాదాలు పెట్టడానికి ఎప్పుడు ఉంటారు గుర్తుపెట్టుకోండి. మొత్తం అంతా పాలకొండే, ఆ పాలకొండలో ఒక కుప్పురే వేస్తే సార్ ఎవడో ఒకడు దరిద్రుడు తయారవుతాడు అప్పుడప్పుడు ఐకమత్యాన్ని బాడు చేయడానికి, ఆ వ్యవస్థ మొత్తం అవస్థ బాడు చేయడానికి. అక్కడ మనం లొంగకూడదు. ఎన్నాళ్ళు ఉన్నాం మనం, వీళ్ళంతా మన మిత్రులు, వీళ్ళ గురించి వాడు ఎవడో చెప్తే నమ్మడం ఏమిటి అనుకోండి. చెప్పుడు మాటల్ని పొరపాటు కూడా చెవిలో వేసుకోకూడదు. చెప్పుడు మాటలు వింటే యమధర్మరాజు ఏం చేస్తాడో తెలిసినా చెవిలో సోలంతో పొడుస్తాడు, శేషం కరిగించి పోస్తాడు, తర్వాత మీ ఇష్టం. కాబట్టి అలాంటివి వినకూడదు. వీళ్ళు అలాంటి పాపాలు చేశారు, ఆ పాపం వల్ల ఈ జన్మలో కటిక దరిద్రులై పుట్టారు. కాబట్టి వాళ్ళ దారిద్ర్యం ఎందుకు వస్తుందో చాలామంది తెలియట్లేదు. కానీ ఎందుకు వాడు అనుకున్న పనులు అవడంలా, ఎందుకు వాడికి సంపద రావడం లేదంటే ఈ దానం చేయకపోవడం అనే దరిద్రమే. అదాన్న దోషేణ భవే దరిద్ర దరిద్ర దోషేణ కరోతి పాపం పాపాదవశ్యం నరకం ప్రయాతి. పునర్దరిద్ర పునరేవ పాపీలు. ఈనాడు ఎప్పుడు ఎవడికి దానం చెయ్యని దోషం వల్ల పాపం వల్ల ఈ జన్మలో దరిద్రుడు అవుతాడు. దారిద్ర్యం వల్ల ఏం చేస్తాడు, మళ్ళీ బ్రతకాలి కనుక పాపాలు చేయడం మొదలు పెడతాడు. దారిద్ర్యం పోవడానికి మళ్ళీ పాపాల్లో అడుగు పెడతాడు. ఈ పాపం వల్ల మళ్ళీ నరకానికి పోతాడు, అక్కడ శిక్షలు అనుభవిస్తాడు, మళ్ళీ భూలోకంలో దరిద్రుడైపడతాడు, మళ్ళీ పాపం చేస్తూనే ఉంటాడు. ఈ కమ్యూనిస్ట్ పార్టీ వాడు వాళ్ళే ఈ మహాపాపాత్ములందరూ ఇప్పుడు ఇలా ఉంటారు కదా, రేపు పొద్దున్న దాని దగ్గర శిక్ష ఎప్పుడో ఒకప్పుడు అనుభవించక తప్పదు. ప్రతి వాడు చేసిన పాపాన్ని అనుభవించక తప్పదు. అందువల్ల నువ్వు ఎంత ప్రార్థన చేసినా నేను వాళ్ళకి సంపద ఇవ్వనని నమ్మ ముందు. అప్పుడు మళ్ళీ శంకరుడు ఏమన్నాడు తెలిసిన, ఒకప్పుడు పాపం చేసిన మాట నిజమే, ఈ జన్మలో పశ్చాత్తాపంతో రగిలిపోతున్నారు వాడికి పూర్వజన్మ గుర్తులేదు. నువ్వు వాడు గుర్తుపెట్టుకో తల్లి, ఇంట్లో ఏమీ లేకపోయినా ఇంటికి వచ్చిన భిక్షుకుడికి భిక్ష వేయడానికి ఆ ఇల్లాలు ఎంతో తహతహలాడింది. ఒక్క ఉసిరికాయ పట్టుకొచ్చి నాకు వేసింది, దీంతో ఆవిడ పాపం పోలేదా అంటే సహభాష. ఇప్పుడు నాకు నచ్చావు, తన దగ్గర లేనప్పుడు ఏముంటే దాన్ని ఇతరులకు దానం చెయ్యాలి అని తపించేవాడు. ఒకవేళ వెయ్యలేకపోయినా వేసిన పుణ్యం వస్తుంది. మన దగ్గర ఏమీ లేదు కానీ వెయ్యాలనే కోరిక వచ్చింది, అది కూడా పుణ్యమే అన్నాడు. కలియుగం యొక్క గొప్పతనం అదే, చేసిన కాని పాపములు చందవు పూర్వయుగంబులందు. కలియుగంలోకి పూర్వయుగాలకి తేడా ఏమిటంటే, పూర్వం పుణ్యం చేస్తేనే వచ్చేది, కానీ కలియుగంలోట చేసేదన్న మాత్రమున చెందును పుణ్యము. నేను పుణ్యం చేస్తాను అంటే చాలు పుణ్యం వస్తుంది. అందుకే కలియుగంలో దానం చేస్తాను అంటే చాలు, చెయ్యకపోయినా పుణ్యం వస్తుంది. అందుకే చేయడం మానేశారు జనాలు, చేస్తామను. కలియుగం యొక్క లక్షణం ఏమిటనమాట, ఈ పుణ్యం చేస్తాను అంటే చాలు, ఆ మాత్రానికి పుణ్యం వస్తుంది. వీళ్ళు చేశారు కాబట్టి వీళ్ళని అనుగ్రహించు అంటే అప్పుడు ఆ తల్లి నచ్చుకుని గుడిసె మొత్తం బంగారపు ఉసిరికాయలు కురిపించింది. ఒక్క ఉసిరికాయ ఆవిడ దానం చేస్తే ఇంట్లో ఏమైంది, బంగారం ఇంత ఉసిరికాయలు కనుక శాకంభరి అని పేరు వచ్చింది అమ్మవారికి. ఆ శాకంభరిని ఇలా సృష్టి స్థితి ప్రళయం ఇవన్నీ నడుపుతున్న తల్లి అటువంటి నీకు నమస్కారం అంటే అమ్మే అన్ని పనులు చేస్తుంది. ఇన్ని రూపాల్లో ఉన్న అమ్మ అమ్మే అంత గొప్ప స్తోత్రం చేశారు, ఎంత స్పష్టంగా చదివారు వాళ్ళు. ఒక్కటే రెండు చోట్ల అది వీళ్ళ లోకం కాదు పాపం, వీళ్ళకి తప్పెప్పుడు ఎందుకు ఉండదో తెలుసా, వీళ్ళు ఏం చేస్తారు క్యాసెట్లు వినో లేకపోతే ఇంకో గురువు దగ్గర నేర్చుకుంటారు కదా, పొరపాటున గురువు దగ్గర చిన్న అపరాధం వస్తే అది వీళ్ళ దగ్గర వస్తుంది. ఆ గురువులకు కూడా పాపం వాళ్ళ అపరాధం అనడానికి లేదు, భాష మీద పట్టు లేకపోవడం. ఆ ఒకటి రెండు తప్పులు కూడా తొలగించుకుని ఇంకా శ్రద్ధగా ఇప్పుడు నేను ఒకసారి వెళ్ళేలోపు రికార్డ్ చేసి ఎందుకు వచ్చింది ఈ మొత్తం కనకధార స్తోత్రం అంతా కూడా. ఇంకో రెండు రోజులు ఉంటాను కనుక శుభ్రంగా క్యాసెట్ చేసేసారనుకోండి, నేను చదివానంటే ఇక ప్రామాణిక అయిపోతుంది అన్నమాట. ఇంకో చోట మధు విద్విషోపయో లేదో అన్నారు మీరు, బాహ్వంతరే మురజత శ్రత కౌస్తుంది, అక్కడ మురజత అని ఉండాలి, అక్కడ మధుజత అని పడిపోయింది అనమాట. ఇలాంటి వాటి దోషాలు తొలగించుకుంటే అలాగే శత కౌస్తుభం కాకుండా శ్రత కౌస్తుభం అని కూడా అనొచ్చు. ఈ అర్థాలతో సైతంగా మీరు తెలిసిపోతే దానివల్ల లాభం ఏంటంటే, సహజంగా అమ్మవారు ఎలా చదివినా అనుగ్రహించినా తప్పులు లేకుండా చదివితే ఇంకో చెప్పు తొందరగా అనుగ్రహిస్తారు. ఎక్కడన్నా చిన్న చిన్నగా పొరపాట్లు వచ్చినా అమ్మ పట్టించుకోదు, కానీ ఎందుకు చేయాలని తెలుసుంది. కాబట్టి ఆ లోపాలు తొలగించుకుని ఈ కనకధారాస్పత్రం చదువుకుని మీరంతా అనుకున్న పనుల్లో విజయం సంపాదించాలని, మంచి సంపద పొందాలని నేను మంగళాశాసనం చేస్తున్నాను. చాలా అద్భుతమైన కంఠాలతో పాడేస్తున్నారు. ఈ చిన్నపిల్లల చేత పలికించడం ఎంత కష్టం అండి, గుజ్జు గుజ్జు పిల్లలు వాళ్ళు ఆ వయస్సులో వాళ్ళ చేత శ్లోకాలు చెప్పిస్తూ గానం చేయిస్తున్నారంటే సందేహం లేకుండా ఇదంతా మీ పెద్దవాళ్ళకు కృషి. అన్నిటికీ మించి కోడే జగదీష్ గారు ఇక్కడికి రావడం నిజంగా మీ అందరికీ ఒక యోగం. అది మీలో గొప్ప విషయం కనిపెట్టాను నేను, ఐకమత్యం. నలుగురు తెలుగు వాళ్ళు ఉంటే, నలుగురు కూడా అక్కర్లేదు, ఇద్దరు తెలుగు వాళ్ళు ఉంటే మూడు సంఘాలు ఉంటాయి, ఒక్కొక్కటి ఒక సంఘం అన్నమాట. వాళ్ళు ఏంది తాన ఆట తందాన నాట్స్ మళ్ళీ టాటా టాంటెక్స్ ఓర్లాండ్ లేదు టాగో ఎన్నున్నాయో పాపం. ఉండకూడదు అన్నట్లేదు సుమా, అన్ని చోట్ల అన్నీ ఉండాలి, కానీ ఎంతమంది మళ్ళీ కలిసి ఉండాలి నా కోరిక. అది మేము ఇక్కడికి వచ్చేది ఏదో వాళ్ళలో ఉన్న లోపాలు ఎత్తడం కోసం కాదు, కానీ అందరూ కలిసి ఉంటే గురువులకి ఎంతో ఆనందంగా ఉంటుంది. మనం ఎంతకాలం బతుకుతాం గట్టి మాడితే కళ్ళు మూసి తెరిచేలోపు వయసులు వెళ్ళిపోతున్నాయి. మన కళ్ళ ముందు ఎంతోమంది వెళ్ళిపోయారు, మరి ఎంతోమంది వెళ్ళబోతున్నారు. ఏదో చిన్నప్పుడు నేను నిజంగా ఈ కుర్రాడు ఇందాక మాయించి పెట్ట కొంచెం బతుకున్న వాడు పేరు ఏదో ఉంది పర్జన్య పర్జన్య అంటే తెలుసు మేఘం ఉరిమినట్టు వాడుకొద్దు. నా 8 ఏళ్ల వయసులో 5 ఏళ్ల వయసులో అలాగే నేను ఈ చోను చచ్చేవంతగా వచ్చిన చదివేవాడిని. అలాగే 5 ఏళ్ళు 8 ఏళ్ళ వయసులో ఉన్నారు కదా అనుకునేవాడిని. ఇప్పుడు చూస్తుంటే అప్పుడే ఇంత వయసు అయిపోయింది. మళ్ళీ ఇప్పుడంటే ఈ సంవత్సరం చక్కనే బతుకున్నారు కనుక నా మెళ్ళ వెళ్ళి దండేశారు. ఇంకొంతకాలం పోయిన తర్వాత ఏం చేస్తారు, మా గురువు గారు తరచుగా వచ్చేవారు పుణ్యాత్ములు అన్న పటం పెట్టుకుని దండేస్తారు. పుణ్యాత్ములు అయితే మీరు పోయాడు కొత్తాడు వస్తాడు కూడా తెలియ విషయం కాదు. ఎందుకు చెప్తానంటే ఎంతో మంది మన కళ్ళ ముందు పుట్టారు, వెళ్ళిపోయారు, మనం వెళ్ళిపోతున్నాం. ఈ ఉన్న కాస్త కాలంలో నీవు వేరు నేను వేరు నువ్వు పుణ్యాత్ముడు నువ్వు పాపాత్ముడు అని తిట్టుకుంటూ ప్రాంతీయ భేదాలతో కుల భేదాలతో మత భేదాలతో ఎంత జుగుప్సాకరమైన యుద్ధాలు చేస్తూ వాడి మీద వీడు వీడి మీద వాడు పోస్టింగులు పెట్టడం. ఇప్పుడు ఈ మధ్యకాలంలో ముఖ పుస్తకం కాదు వాడు మొహం పుస్తకంలో తయారైంది అనమాట. అందరూ తిట్టేసుకోవడం అనమాట. అది ఎంత దరిద్రంగా తయారైందండి. ఏమి సాధిస్తే వెళ్ళిపోయి మన కళ్ళ ముందు మందాత చ మహీపతి కృతయుగాలంకార భూతో గతి చేతుర్యే నమో దధౌ విరచితః క్వాసౌ దశాంశ్యాంతకః ద్వాపర్యేన యుధిష్ఠిర ప్రభృతయః నామాపి న శ్రూయతే. భోజ మహారాజు గారు భోజుడు అంతటి గొప్ప కవి లేడు, అంత పండితుడు లేడు, కాళిదాసుని పోషించిన మహాత్ముడు. ఆయన రాసిన శ్లోకం ఇది. వాళ్ళ చిన్నాన్నగారు భోజుడి చిన్నాన్నగారు భోజుడిని చంపి ఆ రాజ్యం పొందాలనుకున్నాడు. అప్పుడు ఆయన ఒక శ్లోకం రాశారన్నమాట. ఈ కథను ఇంకో రోజు ఎప్పుడైనా మీకు చెప్తాను. అద్భుతమైన శ్లోకం. చిన్నాన్న నేను చచ్చిపోయి రాజ్యం నీకు ఇస్తాను, కాకపోతే ఈ శ్లోకం బాగా చదువుకో. కృతయుగానికి అలంకారభూతుడిగా ప్రసిద్ధికి ఎక్కిన వాడు మాంధాత అనే మహారాజు. కృతయుగంలో అంతకంటే గొప్ప రాజు లేడు అని పేరు తెచ్చుకున్న మాంధాత అనే మహారాజు గారు చచ్చిపోయాడు. ఆయన రాజ్యాన్ని భూమిని తనతో పట్టుకెళ్ళలేదు. ఆయన పట్టుకెళ్ళడా ఒక్క పైసా పట్టుకెళ్ళలేదు బాబా. ఇంకా త్రేతాయుగంలో సీతాదేవిని రక్షించడానికి సముద్రం మీదే వంతెన కట్టిన రామచంద్ర ప్రభు లాంటి మహానుభావుడు అవతారం సాధించాడు. ఆయన ఈ భూమి మీద నుంచి ఒక్క కణం పట్టుకెళ్ళలేదు. ఇంకా ద్వాపర యుగంలో ధర్మరాజు లాంటి ఎంతో మంది చక్రవర్తులు వెళ్ళిపోయారు, వాళ్ళు ఏమైనా ఇక్కడ నుంచి ప్రశ్న పట్టుకెళ్ళారా? పట్టుకెళ్ళలేదు. కానీ నువ్వు మాత్రం ఈ రాజ్యాన్ని పరిపాలించాక నీతో పాటు చక్రం పెట్టి పట్టుకుపోతావే అన్నారు. పృథివీ నోనం త్వయా యాస్యతి, భూమి మాత్రం పూర్తిగా నీతో వస్తుందిలే, అందుకే నన్ను చంపించి రాజ్యం ఎలా అనుకుంటున్నావు అన్నాడు. రామ్తో రాజుగారికి మతిపోయి చాలా యాత్ర పడి ఆ మళ్ళీ ఆ పిల్లాన్ని తీసుకొచ్చాడు. అది వేరే విషయం కథ తక్కర్లేదు. ఎందుకు చెప్తానంటే మనం ఎంతకాలం బ్రతికినా ఇక్కడ నుంచి ఒక్క వెంటనే ఒక మనతో పెట్టుకోవడం, మన శరీరం కూడా మనతో రాదు. ఈ వల్ల 4 రోజులు ఎందుకంత విద్వేషాలు, ఎందుకంత కొట్టుకోవడం? వీటి వాడు వాడి వీడు తొమ్మ సొంట తొమ్మ సొంట తొమ్మ పెంట తొమ్మ పెంట దీంతో ఎంతకంత వస్తుంది. దాని వల్ల అందరూ కలిసి చక్క వంట చేసుకుని ఇలా చక్క ఒక చోట చేరి ఎక్కడో చోట ఏదో ఒక ఇంట్లో చేరి పవిత్రంగా భగవంతుడికి నివేదన చేసి 4 శ్లోకాలు చదువుతుంది. ఎలా రోజు ఎలాగో చేయడం, రోజు ఎవడు ఉద్యోగానికి వాడు వెళ్ళవలసిందే. శనియాది ద్వారాలే కదా మనకి మిగిలింది. ఆ శనియాది ద్వారాలైనా ఇలా కూర్చొని చేస్తే చాలా ముచ్చటగా ఉంటుంది. అందుకని వస్తున్నాం మేము. నిజం చెప్పాలంటే ఇంకేసి రోజులు ఇక్కడ కూర్చుంటున్నాం అంటే మా సాధనకి కొన్ని కొన్ని విషయాల్లో ఇబ్బందులు. అయినా నేను నిజం చెప్పాలంటే మనస్ఫూర్తిగా ఇలాంటి చోట్ల ఎందుకు వస్తున్నానంటే మీరు చేస్తున్న ఈ పవిత్ర కార్యక్రమాలు నేను చూచి తరించడానికి, మమ్మల్ని చూసి మీరు కొంత ప్రోత్సాహం పొంది మీరు కూడా అనేక ధర్మకార్యాలు చేయడానికి, ఎప్పటికప్పుడు మీలో ఉన్న నిరుత్సాహం తొలగించడానికి, ఎప్పటికప్పుడు మళ్ళీ మీరు ఐకమత్యం పాదుకొల్పడానికి, బాగా నాటుకోవడానికి, మీలో ఎప్పుడూ విభేదం లేకుండా చేయడానికి మేము వస్తున్నాం. నన్ను నిజంగా సంతోషపెడుతున్నారు. ఇక్కడికి రావడం అంటే నేను రావడం మీకు వరమో అవునో కాదో తెలియదు, కానీ మిమ్మల్ని చూడటం నాకు వరం అనిపిస్తుంది అన్నమాట. అంత సంతోషపెట్టారు ఈ సంవత్సరం కూడా. అందులో ముఖ్యంగా మీ పెద్దవాళ్ళ కృషి కాకుండా పెద్దవాళ్ళు చెప్పిన ఈ పిల్లలు ఎంత బుద్ధిగా చదువుతున్నారు. మళ్ళీ మళ్ళీ ఈ పిల్లలు చూస్తూ అంటే నాకు కూడా పిల్లని అయిపోవాలన్నంత కోరిక. పిల్లని అయ్యే అవకాశం ఎలాగో లేదు కాబట్టి, పునర్జన్మ ఎలాగో లేదు కనుక కాస్త పిల్లని అయిపోవాలనే కోరిక కలిగింది. భగవంతుడు మనందరినీ రక్షించుగాక.